ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुमागुंसस्तनूभिः अस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः
मुण्डकोपनिषत् रेण्डव अध्यायं मोदटि भागं सेकेण्ड् चाप्टर् फस्ट् सेक्षन् मोदटि मन्त्रम्
तदेतत् सत्यम् यथा सुदीप्तात् पावकात् विस्फुलिङ्गा सहस्रशः प्रभवन्ते सरूपाः तथाक्षरात् विविधाः सौम्यभावाः प्रजायन्ते तत्र चैवापि यन्ति दिव्यो ह्यमूर्तः पुरुषः स बाह्याभ्यन्तरो ह्यजः अप्राणो ह्यमना शुभ्रः ह्यक्षरात् परतः परः
ఈ మొదటి మంత్రంలో రెండో అధ్యాయం మొదటి మంత్రంలో బ్రహ్మ తటస్థ లక్షణాన్ని గురించి అంగిరసుడు శౌనకునికి చెప్తున్నారు. అపరావిద్య గురించి చెప్పిన తర్వాత అక్షర విద్య అంటే ఏమిటి, ఆ అక్షరమునే బ్రహ్మం అంటాం, ఆ బ్రహ్మమే జగత్ కారణం అని ఈ అధ్యాయంలో చెప్తున్నారు. జగత్ కారణం అంటే ఏ విధంగా జగత్ కారణం? తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాత్. ఈ బ్రహ్మం సత్యస్వరూపం, ఎలా అయితే అగ్నిలో నుంచి సుదీప్తాత్ పావకాత్, పావకాత్ అంటే అగ్ని నుంచి, పావకుడు అంటే అగ్ని, పావక అంటాం. ఎందుకు ఆయనకి పావకుడు అని పేరంటే అన్ని పవిత్రం చేస్తాడు కాబట్టి, అందుకని అగ్నిహోత్రం ద్వారా అన్ని పవిత్రం చేయబడతాయి, అందుకని ఆయనకి పావకుడు అని పేరు. పావకాత్ అగ్ని చేత అని అర్థం. ఎటువంటి అగ్ని? సుదీప్తాత్, దీప్తం అంటే బాగా ప్రకాశించుచున్నటువంటి. సుదీప్తాత్ అంటే జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి అగ్ని నుంచి ఈయన అలా ప్రకాశించుచున్న అగ్ని నుంచి విస్ఫులింగా సహస్రశ అనేక జ్వాలల్లో నుంచి నిప్పురవులు ఎలాగైతే వస్తాయో సహస్రశ అంటే వేల కొలది విస్ఫులింగా అంటే నిప్పురవలు ఎలాగైతే అగ్ని నుంచి ఉద్భవిస్తాయో ప్రభవంతే అంటే ఉద్భవిస్తాయో ఆ నిప్పురవ్వలు ఎలా ఉంటాయి ఆ అగ్ని రవ్వలు అంటే సరూపాహ అగ్ని ఎలా ఉంటుందో ఆ రూపమే కలిగి ఉంటాయి అగ్ని ప్రకాశంగా ఉంటుంది నిప్పురవ్వలు కూడా ప్రకాశంగా ఉంటాయి అగ్నిలో ఉష్ణత్వం ఉంది ఈ నిప్పురవ్వల్లో కూడా ఉష్ణత ఉంటుంది అగ్ని వేడిగా ఉంటుంది నిప్పురవ్వలు చల్లగా ఉంటాయండి అంటామా అది సరూపాహ అంటే అర్థం ప్రకాశము ఉంటుంది ఉష్ణత ఉంటుంది అదేవిధంగా తథా అన్నారు తథా అంటే అదేవిధంగా అంటే ఏ విధంగా అయితే అగ్ని నుంచి నిప్పురవ్వలు వస్తాయో ఆ నిప్పురవ్వలు కూడా అగ్ని స్వభావాన్నే కలిగి ఉంటాయో అదేవిధంగా అక్షరాత్ ఈ పరబ్రహ్మం నుంచి అక్షరాత్ అంటే ఏమిటి వీళ్ళ నుంచి కాదు అక్షరాత్ అంటే క్షరము లేనటువంటి క్షీణత లేనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మం నుండి అని అర్థం అక్షరాత్ వివిధాః భావాః ప్రజాయంతే వివిధాహ భావాహ అంటే వివిధాహ అంటే వివిధమైనటువంటి రకరకాలైనటువంటి భావాహ అంటే జీవరాశులు జీవులు ప్రజాయంతే పుడతాయి అని అర్థం పుడతారు అని పుట్టుచున్నవి అని కూడా అర్థం ప్రజాయంతే జాయంతే అంటే పుట్టడం ప్రజాయంతే మీన్స్ ప్రకర్షేణ జాయంతే కాబట్టి ఇక్కడ మనం సప్లై చేసుకోవాలి ఏమని ఎలాగైతే అక్షరం స్వరూపం లక్షణం ఏమిటో ఆ అక్షరం లక్షణమే ఈ జీవులకు కూడా వస్తుంది కదా అగ్ని యొక్క లక్షణాలు అగ్ని రవ్వలకి ఎట్లా వచ్చినాయో నిప్పు రవ్వలకి అదేవిధంగా ఆ బ్రహ్మ లక్ష్మణం కూడా ఈ జీవులకు రావాలి కదా ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు బాగా ఉంటుంది మనకు కొంచెం దాష్టాంతం చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినాలి అది నిప్పురవ్వలు దేంట్లోకి వెళ్ళిపోతాయండి మళ్ళీ అగ్నిలోనే కలిసిపోతాయి ఆ ఉష్ణత ఆ ప్రకాశం అన్నీ కూడా అగ్నిలోనే కలిసిపోతాయి అదేవిధంగా తత్ర చ ఏవ అపియంతి ఈ జీవరాశులన్నీ కూడా బ్రహ్మం నుంచే పుడతాయి అక్షర బ్రహ్మం నుంచి ఆ అక్షర బ్రహ్మంలోనే కలిసిపోతాయి హే సౌమ్య ఓ శిష్యా అని హే సౌనక ఎలా కలిసిపోతాయండి ఎలా కలిసిపోతాయంటే మనం కలగనేటప్పుడు డ్రీమ్ కల కనేటప్పుడు కల ఎవరిలో నుంచి ఉద్భవించిందండి నాలో నుంచే నేను కనేటటువంటి కల కూడా అందులో నుంచి వచ్చింది నాలో నుంచే వచ్చింది కల అంటే ఏమిటి ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ ద డ్రీమ్ నేనే కలని సృష్టించాను నిద్ర లేవంగానే ఆ కల ఎవరి దగ్గరికి వెళుతుందండి నాలోనే కలిసిపోతుంది ఈ కల ఎక్కడికో మరెక్కడికో వెళ్ళదు నాలో నుంచే పుట్టింది నాలోనే కలిసిపోతుంది ఇది ఇప్పుడు అర్థమైంది కదా అదేవిధంగా అక్షర బ్రహ్మంలో నుంచే ప్రపంచం అంతా వచ్చింది ఆ అక్షర బ్రహ్మంలోకే మళ్ళీ కలిసిపోతుంది అని చెప్పి ఈ యొక్క దృష్టాంతం ద్వారా మనకు అర్థం కావడం కోసం ఈ విధంగా చెప్పబడింది తర్వాత స్వరూప లక్షణం చెప్పారు రెండవ మంత్రంలో దీన్ని తటస్థ లక్షణం అంటాం ఏది సుదీప్తాత్ పావకాత్ విస్ఫులింగాహ అని చెప్పడం తటస్థ లక్షణం ఆ యొక్క అగ్నిని ఉదాహరణగా పెట్టుకొని దాష్టాంతాన్ని చెప్పడం తటస్థ లక్షణం అంటాం ఇప్పుడు ఏం చెప్తున్నారు రెండవ మంత్రంలో డైరెక్ట్ మీనింగ్ ఇస్తున్నారు ఆ బ్రహ్మం అంటే అక్షరం బ్రహ్మం అంటే ఏమిటి దివ్యా అమూర్త పురుష స బాహ్య అభ్యంతర అన్న. ఆ అక్షరం బ్రహ్మ ఏదైతే క్షరస్వభావం క్షీణత స్వభావం లేకుండా ఉన్నదో ఆ అక్షరం బ్రహ్మ దివ్య అంటే ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. దివ్యతి ఎప్పుడూ ప్రకాశిస్తుంది అంటే లైట్ లాగా ప్రకాశించదు. నేను నేను అహం అహం ఇది స్ఫురణం అన్నారు. బాల్యాదిష్యపు జాగ్రదాదిషు తథా సర్వా స్వవస్థాస్వపి. ఇక్కడ ఫెమిలియర్గా ఉందా శ్లోకం? ఇక్కడ దక్షిణామూర్తి శ్లోకం, దక్షిణామూర్తి శ్లోకంలోనేనా? సో అన్ని అవస్థల్లోనూ నేను నేను అని ఉన్నది కదా, అది దివ్య అంటే ఇక్కడ ప్రకాశం అని అర్థం. ప్రకాశం అంటే ఏమిటండి? ఆత్మ ప్రకాశం అంటారే అన్నారు. ఆత్మకని ఏమి ప్రకాశం లేదు. దేని ద్వారా అయితే నువ్వు అన్ని తెలుసుకుంటావో దాన్ని ప్రకాశం అని పిలువబడుతుంది. లైట్ను కూడా ప్రకాశం అంటాం కదండి. ఎందుకండి ప్రకాశం అంటాం? బై హుచ్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్, దట్ ఈస్ కాల్డ్ లైట్ అన్నాం. లేకపోతే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హూమ్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్, దేని సమక్షంలో అయితే అన్ని తెలుసుకునబడతాయో అది ప్రకాశం. దాన్ని జ్యోతి అన్నాం, దాన్ని లైట్ అంటాం. సో అది దివ్య. ఈ ఆత్మ మూలంగానే అన్నీ తెలుసుకోబడుతున్నాయి కాబట్టి ఈ అక్షర బ్రహ్మ స్వరూపానికి ఏమని పేరు? దివ్య అని పేరు. తర్వాత అమూర్త. మూర్తం అంటే ఒక ఫామ్ కలిగి ఉండడం అన్నమాట, ఒక షేప్, ఒక షేప్ కలిగి ఉండడం, ఒక ఆకారాన్ని కలిగి ఉండడం మూర్తి అంటాం. అందుకే రామమూర్తి, కృష్ణమూర్తి, సాంబమూర్తి అంటాం కదా. మూర్తి అంటే ఫామ్ అని. ఈ అక్షర బ్రహ్మానికి ఫామ్ లేదు, రూపం లేదు, ఆకారం లేదు. ఆకారం లేకపోవడం వల్ల ఏమైంది? అమూర్త అన్న. ఆయన అమూర్త. మరి రాముడు ఎవరండి, కృష్ణుడు ఎవరంటే ఆ అమూర్తాన్ని తెలుసుకోవడం నీకు కష్టమని ఆ అమూర్తం బ్రహ్మ ఏమైనాడంటే రూపం తీసుకొని నీ కోసం రాముడిగా ఉద్భవించాడు, కృష్ణుడిగా ఉద్భవించాడు. ఎందుకంటే మూర్తి లేనటువంటి దాన్ని కళ్ళతో చూడలేం, చేతులతో తాకలేం కదా. అందుకని ఆ యొక్క అమూర్త స్వరూపమైనటువంటి అక్షరం బ్రహ్మే మన కోసం మన మీద జాలిపడి కరుణతో మనకు జ్ఞానం కలగడం కోసం తన ఒక స్వరూపాన్ని తీసుకున్నాడు. ఆజానుబాహుం అరవింద దళాయ తాక్షం అని వచ్చాడు మన కోసం. అందుకని శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. నిజంగా ఆ శ్రీరాముడికి రూపం లేదు. అందుకని శ్రీరాముణ్ణి పూజించేటప్పుడు మనకి ఏది గుర్తుకు రావాలి? ఓ అక్షరం బ్రహ్మమా, సగుణ రూపంలో నా కోసం ఈ రూపంలో కనపడుతున్నావా అని చెప్పి తలుచుకోవాలి. కృష్ణుణ్ణి పూజించేవాళ్ళు ఆ సగుణ నిర్గుణ బ్రహ్మమే కృష్ణ రూపంలో కనపడుతుంది. ఒరిజినల్గా ఆయన స్వరూపం ఏమిటి? నీ రూపహ అన్నారు. అమూర్త, మూర్తి లేదు. ఎందుకంటే ఈ చిన్న బుద్ధిని చూశారా, మనిషి బుద్ధి, ఈ చిన్న బుద్ధి ఆ యొక్క అమూర్తమైనటువంటి దాన్ని గ్రహించడం కష్టం, గ్రాస్ప్ చేయడం కష్టం. అందుకని ఎట్లాగైతే చిన్నపిల్లవాడికి చెప్పాను కదా, మూడు కాళ్ళ బండి ఇస్తాం నడపడానికి, నడిపిన తర్వాత వాడు నడవలేడు కదా. లేకపోతే కొంతకాలం నడిచే వరకు ఆ బండి ఇచ్చి తర్వాత వాడేం చేస్తాడు, చిన్నగా నడకొచ్చినప్పుడు ఆ బండిని వాడే వదిలిపెడతాడు, వదిలిపెట్టి పరిగెడతాడు. అప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తారు, ఏం చేస్తారండి? చప్పట్లు కొడతారు. కొడతారా లేదా? ఆహా, మా అబ్బాయి పరిగెడుతున్నాడండి, అదే బండిని పట్టుకొని నడుస్తున్నాడు అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది? కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఏ తల్లిదండ్రికి కళ్ళమ్మ నీళ్ళు రావు? పిల్లవాడు 5వ ఏట 6వ ఏట కూడా 4వ ఏట కూడా నడవకుండా ఏ బండిని ఆధారంగా ఇచ్చాను నేను 1వ సంవత్సరంలో 2వ సంవత్సరంలో నడక రావడం కోసం, ఆ తల్లిదండ్రులు దేనికోసం ఎదురు చూస్తారండి? తొందరగా మా అబ్బాయి ఈ మూడు కాళ్ళ బండిని వదిలిపెట్టాలి, వదిలిపెట్టి వాడు పరిగెత్తాలి, నేను చూడాలి అనుకుంటామా లేదా? అలా గనక చేయకపోతే ఆ అబ్బాయి ఇంకా బండిని పట్టుకొని నడుస్తూ ఉంటే కళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అదేవిధంగా ఆ ఉదాహరణ చెప్తేనే ఎంత బాధేస్తున్నది మనసులో. అదేవిధంగా భగవంతుడు కూడా రూపంలో కనబడడం, నామరూపాలతో మన కోసం దిగి వచ్చాడు. ఒకరోజుకైనా ఈ భక్తుడు నన్ను అర్థం చేసుకుంటాడు, ఆ యొక్క అక్షర బ్రహ్మాన్ని తెలుసుకునే స్థితికి వస్తాడని చెప్పి భగవంతుడు ఎదురు చూస్తున్నాడు మన కోసం. కానీ మనం ఏం చేస్తున్నా, మూడకాళ్ళు బండిని పట్టుకొని, మనమంటే మీరు కాదు లోకం, మీరు మూడు కాళ్ళ బండిని వదిలిపెట్టడానికి ఇక్కడికి వచ్చారు, మూడు కాళ్ళ బండి ఆధారంగా వచ్చారు ఇక్కడికి. కానీ ఆ మూడు కాళ్ళ బండి ఆధారాన్ని వదిలిపెట్టి దానికంటే ఉన్నతమైనది ఏమిటో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. లోక విషయం చెప్తున్నాను. ఆ బండిని పట్టుకొని నడుస్తూ ఉంటే భగవంతుడికి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆనందిస్తాడా భగవంతుడు? ఇది ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. మనం శాస్త్రం ఎందుకు చదువుతున్నామో జ్ఞాపకం ఉండాలి. మనం పూజించే పూజ, మనం చేసే వ్రతాలు, నోములు సాఫల్యం కావాలి అంటే ఈ జ్ఞానాన్ని పొందాలి. పొందిన రోజే ఈ యొక్క పూజా ఫలం అంటాం. తెలుగులో సినిమా ఉంది కదా, పాత సినిమా, పూజా ఫలం అనే ఒక సినిమా ఉంది. ఆ పూజా ఫలం అంటే ఏమిటంటే ఈ జ్ఞానం రావాలి. అది అక్ష అమూర్త పురుష. పురుష అంటే ఏమిటి? పూరయతి సర్వం, అంతటా నిండి ఉంటాడు. పురే శయతే అంటే పురి మీన్స్ బాడీ, శరీరం. ఈ శరీరం అంతా నిండి ఉన్నాడు ఎవరు? చైతన్య స్వరూప ఆత్మ. చైతన్యం ఉందా లేదా? గిల్లితే నొప్పి పుడుతోంది కదా, ఉందండి చైతన్యం ఉంది అన్న సెన్షియన్సీ అంటాం. ఆ సెన్షియన్సీయే ఆత్మ, ఆ సెన్షియన్సీయే ఆత్మ, దాన్ని కాన్షియస్నెస్ అంటాం. నేను అని ఏదైతే వస్తున్నదో అని పురుష అన్నారు. షహ అంటే డ్వెల్లర్ అని, నిండి ఉన్నవాడు, నివసించుచున్నవాడు. పురి అంటే శరీరం, షహ అంటే నివసించేవాడు. ఎవరైతే ఈ శరీరంలో నివసిస్తున్నాడో, ఏ రూపంగా నివసిస్తున్నాడు? సాక్షి రూపేణ, సాక్షిగా ఉన్నాడు. విట్నెస్సర్ అన్నారు. చూస్తున్నాట అన్ని. ఏం చూస్తున్నాడు? ఈ శరీరాన్ని చూస్తున్నాడు, మనస్సుని చూస్తున్నాడు, ఈ శరీరంలో జరుగుతున్న మార్పులన్నింటినీ గమనిస్తున్నాడు. మీరే కదా చిన్న వయసులో బాల్యావస్థలో మీరే కదా గమనించారు శరీరాన్ని. రెండవ ఏటలో మూడవ ఏటలో మనకు ఆ వయసు ఉన్నప్పుడు ఎవరు ఈ శరీరాన్ని గ్రహించింది, చూసింది ఎవరు? సాక్షి ఎవరు? నేనే. ఇప్పుడు ఎవరు సాక్షి? నేనే. కానీ ఆ శరీరం వేరు, ఈ శరీరం వేరు. కాబట్టి సాక్షి రూపేణ ఏ సాక్షి అయితే చూశాడో, 5వ సంవత్సరంలో 10వ సంవత్సరంలో ఈ శరీరాన్ని, ఏ సాక్షి అయితే చూస్తున్నాడో ఇప్పుడు ఈ వయసులో 30, 40, 50 వయసులో ఏ సాక్షి అయితే చూస్తున్నాడో, ఆ చూసే సాక్షిలో ఏదైనా భేదం ఉందా అండి? ఆ చూసే సాక్షిలో ఏమైనా భేదం ఉందా? ఎవరిలో భేదం ఉంది? శరీరంలో భేదం ఉంది. కాబట్టి సాక్షి ఎప్పుడు మారడు. సాక్షి దేన్నైతే చూస్తున్నాడో అది మారుతోంది. సాక్షి రూపేణ పురుష అన్న తర్వాత ఎక్కడంతా ఉంటాడండి? ఈయన శరీరంలోనే ఉంటాడా? పురి శయతే అని చెప్పారండి, బయట ఉండరా ఆయన అనే సందేహం రావచ్చు. కాదు, స బాహ్య బయట ఉంటాడు, అంతః లోపల ఉంటాడు. ఆకాశంలాగా ఆకాశం బయట ఉందండి, లోపల లేదంటే లోపల లేకపోతే మనం కూర్చోలేము ఇక్కడ. స్పేస్ ఈజ్ నాట్ దేర్, యు కెనాట్ సిట్ హియర్. కాబట్టి ఆకాశం లోపల ఉన్నది, హాలుకి లోపల ఉన్నది, బయట కూడా ఉన్నది, వెలుపల కూడా ఉన్నది. స బాహ్య అంతరహ అన్నారు. ఆకాశం ఎలాగైతే వెలుపల హాలుకి లోపల ఉన్నదో అదేవిధంగా ఆత్మ కూడా ఈ శరీరానికి వెలుపల ఉన్నది, లోపల ఉన్నది. దీన్నే మఠాకాశం అంటాం. మఠం అంటే హాల్, బిగ్ హాల్ అన్నమాట, మఠాకాశం అన్నారు. అదేవిధంగా పాట్ ఉందనుకోండి, కుండ, ఆ కుండలో ఆకాశం ఉంటుంది కదా. ఆకాశం బయట ఉంటుంది, లోపల ఉంటుంది. కాబట్టి పాట్ స్పేస్ అన్నాం. పాట్ స్పేస్, స్పేస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద పాట్. ఆకాశం ఈ యొక్క పాట్లో ఉన్నది అన్నా. బయట కూడా ఉంది కదండి, బయట ఉన్నది. స బాహ్య అంతర, అదేవిధంగా చైతన్యం కూడా బాహ్య అంతర. నిజంగా మాట్లాడితే ఆకాశము పాట లోపల ఉందా, పాట ఆకాశంలో ఉందండి? పాట ఆకాశంలో ఉంది. ఇప్పుడు ఈ హాల్ ఆకాశంలో ఉందా, ఆకాశం హాల్లో ఉందా చెప్పండి. ఆకాశం అనేటువంటిది హాల్లో ఉంది, ఆకాశంలో మార్పేం లేదు. మీరు హాల్ కట్టుకోండి, గోడలు కట్టండి, పడగొట్టండి, ఏం మార్పు ఉండదు ఎందులో, ఆకాశంలో. ఆకాశం పొంగిపోదు, ఆహా ఈరోజు హాల్ కట్టారు ఇక్కడ నాకు అని చెప్పి ఆకాశం పొంగిపోదు. హాల్ కట్టకపోయినా బయట ఆకాశం నిరాశపడదు. అదేవిధంగా ఆత్మ కూడా ఈ శరీరం అనేటువంటిది వస్తుంది, పోతూ ఉంటుంది. ఇంతవరకు ఏం చెప్తున్నాం, ఆత్మ శరీరంలో ఉన్నది, పురి శయతే అన్నాం. శరీరం లోపల ఉన్నాడు, శరీరం బయట కూడా ఉన్నాడు అని చెప్తాం అర్థం కావడం కోసం. నిజంగా ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఆత్మ శరీరంలో ఉండడం, బయట ఉండడం ఏమిటండి? అన్ని శరీరాలు ఆత్మలో ఉన్నాయి. ఈ ఆత్మ అనేటువంటిది సర్వవ్యాపి, అన్ని శరీరాలు ఆత్మలో ఉన్నాయి. ఇలా అర్థం చేసుకోవాలి. స బాహ్యాంతర అజహ, అజహ అంటే జహ అంటే జన్మ అన్నమాట, జన్మ కలిగి ఉండడం. అజహ అంటే జన్మ లేకుండా ఉండడం. ఎలాగైతే బుడగ, గాలి బుడగ ఉంది చూసారా, బబుల్, అందులో లోపల ఏముంటుందండి, గాలి ఉంటుంది. ఆ గాలి బుడగ రావడానికి కారణం ఏమిటండి? పెద్ద ఫిజిక్స్ చదవాలి దీనికోసం. గాలి బుడగ రావడానికి ఏమిటి కారణం? గాలి. కంబరామాయణం ఎవరు రాశారండి అంటే వ్యాసరుణ్ణి అన్నట. కంబర రామాయణం అంటేనే కంబర్ రాశారని తెలుస్తోంది కదా. అదేవిధంగా గాలి బుడగ అంటే గాలి కారణం అన్నారు, అంతే కదా. కాబట్టి బుడగ రావడానికి గాలి కారణమై ఉన్నది, కుండ రావడానికి మట్టి కారణమై ఉన్నది, ఈ యొక్క డెస్క్ రావడానికి వుడ్ కారణమై ఉన్నది, చెక్క. మరి బ్రహ్మను, ఆ అక్షరం బ్రహ్మ రావడానికి ఎవరండి కారణం అన్నారు? ఎవరు లేరు నాయన. ఆయనకి కూడా కారణం ఉన్నాడు అనుకోండి, ఆయనకు కారణం ఎవరు, ఆయనకు కారణం ఎవరు అని చెప్పి ఇట్లా వస్తూనే ఉంటుంది. ఈయనకి ఎవరు కారణం లేకపోవడం వల్ల ఈయనకి జన్మ అంటూ లేదు. జన్మ ఉంటే ఏమవుతుంది, ప్రోడక్ట్ అయిపోతుంది. పాట్ ఏమవుతుంది, ప్రోడక్ట్ ఆఫ్ క్లే. కుండ అనేటువంటిది కార్యం అంటాం, ప్రోడక్ట్ అంటాం. దేని నుంచి అయితే పుట్టిందో అది కార్యం. దేని నుంచి పుట్టింది, మట్టి నుంచి పుట్టింది, కాబట్టి మట్టి కారణం కదా. ఈయనకి కారణం లేకపోవడం వల్ల దేని నుంచి పుట్టలేదు కాబట్టి కార్యము కాదు, కారణము లేదు. కానీ ఈయన ఈ సకల జగత్తుకి కారణం అని చెప్తున్నాం మనకు అర్థం కావడం కోసం. నిజంగా బ్రహ్మ కారణం కాదు. ఇప్పుడు చెప్పండి, ఈ ఆకాశం, ఈ కుండ రావడానికి, పాట్ స్పేస్ రావడానికి ఆకాశం కారణమా? ఈ పాట్ స్పేస్, ఈ ఘట ఆకాశం ఉంది కదా, కుండలో ఉన్న ఆకాశం, ఘట ఆకాశం రావడానికి ఆకాశం కారణమవుతుందా? మనకు అర్థం కావడం చెప్పుకుంటున్నామే కానీ ఆకాశం కారణం కాదు. హాలు కట్టావు, అది ఘట మఠ ఆకాశం అయిపోయింది అంతే. నిజంగా దానికి బర్త్ అంటూ లేదు. ఘటాకాశం పుట్టిందండి అంటామా? ఎప్పుడు పుట్టిందండి ఘటాకాశం అన్న? మఠాకాశం, హాల్లో కూర్చున్నాం కదా, సరే మఠాకాశం, హాల్ ఆకాశం ఎప్పుడు పుట్టింది చెప్పండి? ఆకాశం పుట్టలే, గోడలు పుట్టినాయి. అదేవిధంగా ఈ గోడలు ఉన్నాయి కదా, ఇవన్నీ పుట్టినాయి కానీ ఆత్మ పుట్టలేదు, అక్షరం బ్రహ్మ పుట్టలేదు. అందుకని అజహ అన్నాం, కార్యము కాదు, ప్రోడక్ట్ కాదు అని అర్థం. అప్రాణ, ప్రాణం అనేటువంటిది లేదు. అప్రాణ అంటే సూక్ష్మ శరీర రహిత అని అర్థం. అజహ అంటే స్థూల శరీర రహిత, స్థూల శరీరం లేదు. అప్రాణ అంటే సూక్ష్మ శరీరం కూడా లేదు అని అర్థం. అప్రాణ. తర్వాత అమనాహ, మనస్సు సూక్ష్మ శరీరం కూడా లేదు. ఇవన్నీ సూక్ష్మ శరీరం క్రిందికే వస్తాయి. శుభ్ర అంటే ఇంప్యూరిటీ లేదు, తమో గుణం కారణ శరీరం ఇవి లేవు గనక శుభ్ర. ఎవర్ ప్యూర్, ఎవర్ ప్యూర్. పరహ అక్షరాత్ పరత. ఇప్పుడు ఇక్కడ దా టెక్నికల్గా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ అక్షరం బ్రహ్మ. పరహ మీన్స్ సుపీరియర్ అని అర్థం. ఆర్ బియాండ్, బియాండ్ ఆర్ సుపీరియర్ టు వాట్, దేనికంటే శ్రేష్టం, దేనికంటే ఉన్నతం అంటే అక్షరాత్. అక్షరాత్ అంటే అవ్యక్తానికంటే కూడా ఉన్నతం, సుపీరియర్ అన్నారు. ఏ అక్షరాత్, ఏ అక్షరమైతే పరత అక్షరాత్. పరత అంటే ఏమిటి, వ్యక్తమైనటువంటి ప్రపంచం. వ్యక్తమైన దానికంటే అవ్యక్తమైనటువంటిది శ్రేష్టం, అవ్యక్తమైన దానికంటే కూడా ఈ అక్షర బ్రహ్మ శ్రేష్టం. మరి అక్కడ అక్షర బ్రహ్మ అన్నారు, ఇక్కడ అక్షరాత్ అన్నారు, ఏమిటండి అంటే మూడు అక్షరాలు రాసుకోవాలి. ఇప్పుడు మనం మూడు అక్షరాలు ఏంటి, ఈ కాదు, అక్షరం నెంబర్ 1, అక్షర నెంబర్ 2, అక్షర నెంబర్ 3. అక్షర నెంబర్ 1 అంటే అక్షరం బ్రహ్మ అంటే నిర్గుణం బ్రహ్మ. నెంబర్ 1 అక్షరం బ్రహ్మ అంటే నిర్గుణం బ్రహ్మ. అక్షరం నెంబర్ 1 నిర్గుణం బ్రహ్మ, ఓన్లీ అక్షరం బ్రహ్మ నెంబర్ 1. అక్షరం నెంబర్ 2 అంటే నిర్గుణం బ్రహ్మ ఏ మాయనైతే సహాయం తీసుకొని ఈశ్వరుడుగా మారి సృష్టి చేస్తాడో ఆ మాయ ఉన్నదే అవ్యక్త రూపంలో ఉంటుంది, కంటికి కనపడదు. ఆ మాయకే అక్షరం నెంబర్ 2 బ్రహ్మని పిలవకూడదు, ఆ మాయనే అక్షరం నెంబర్ 2 అంటాం, అదే అవ్యక్తం అంటాం. మాయ కంటికి కనపడనటువంటిది అంతా మాయే కదండి, మాయనే అక్షరం నెంబర్ 2 అంటాం. ఈ అక్షరం నెంబర్ 2 ఇక్కడ అక్షరాత్ అన్నారు. ఆ మాయే అవ్యక్తం, వ్యక్తం అంటే కంటికి కనపడడం, సూక్ష్మం అయినటువంటిది అవ్యక్తం, స్థూలమైనటువంటిది వ్యక్తం. వ్యక్తం అంటే కంటికి కనపడేది, తెలుసుకోవడానికి వీలైనది. అవ్యక్తం అంటే తెలుసుకోవడానికి వీలు కానటువంటిది, ఇన్కాంప్రిహెన్సిబుల్ అంటాం. అవ్యక్తం అంటే యు కెనాట్ కాంప్రహెండ్ దట్, యు కెనాట్ రికగ్నైజ్, వెరీ డిఫికల్ట్ మాయా. తర్వాత ఆ మాయ నుంచే ఏ సృష్టి అయితే వచ్చిందో అంతా కూడా దాన్నే వ్యక్త ప్రపంచం అన్నాం. ఈ వ్యక్త ప్రపంచాన్ని అక్షరం 3 అని పిలుచుకుంటాం. అక్షరం నెంబర్ 3, 1, 2, 3. అక్షరం నిర్గుణ బ్రహ్మ, అక్షరం నెంబర్ 1, మాయా నెంబర్ 2, అక్షరం నెంబర్ 2. ఏ మాయ నుంచి అయితే ఈ సమస్త ప్రపంచం వచ్చిందో ఆ ప్రపంచం అంతా కూడా అక్షరం నెంబర్ 3. అవి ఇక్కడ 3 చెప్పారు, పరహ అక్షరాత్ పరత. పరత అంటే ఏమిటి, అక్షరం నెంబర్ 3. అక్షరాత్ అంటే అక్షరం నెంబర్ 2, పరహ అంటే అక్షరం నెంబర్ 1. ఈ అక్షరం నిర్గుణం బ్రహ్మ ఎవరైతే దివ్య అమూర్త అబాహ్య సబాహ్య అంతర అజహ అని చెప్పాము, ఆ అక్షరం బ్రహ్మ ఈ అవ్యక్తానికంటే, ఈ వ్యక్త ప్రపంచానికంటే బియాండ్ అన్నాం, సుపీరియర్. ఆ అక్షరం బ్రహ్మే నీ అసలు స్వరూపం అది చెప్పబోతున్నారు. మనం ఏమిటో కళ్ళు కనుబొమ్మలు పైకి ఎగిరేసల్లా వింటాం శాస్త్రం వినేటప్పుడు, ఆహా ఒక్క మాట కూడా అర్థం కావడం లేదండి, ఎంత బాగుంది శాస్త్రం అంటాం. చివరికి ఏం చెప్తుంది శాస్త్రం, ఆ అక్షరం బ్రహ్మ ఎవరో కాదు నాయనా, అక్షరం నెంబర్ 3 నుంచి స్టార్ట్ కావాలి. నోన్ టు అన్నోన్, దిస్ ఈజ్ ద టీచింగ్ మెథడాలజీ. ఎక్కడైనా సరే ఏదైనా ఎవరికైనా చెప్పాలి అర్థం కావాలంటే వాళ్ళకు తెలిసిన దానిలో నుంచి తెలియనటువంటి దాన్ని చెప్పాలి. అనధిగతం అన్నారు. అధిగతం అంటే తెలిసినటువంటిది. తెలిసిన దాని గురించి నువ్వు చెప్పేది ఏమిటయ్యా, నాకు తెలుసు కదా అన్నా. శాస్త్రం చెప్పేది ఏమిటంటే అనధిగతం, అన్నోన్ అన్నారు. అక్షరం బ్రహ్మ అన్నోన్, దట్ అన్నోన్ హ్యాడ్ టు బికమ్ నోన్ అన్నారు. ఎట్లా, నాకు తెలిసినటువంటిది ఈ ప్రపంచం అండి, ప్రపంచం తెలుసు కదా, కాబట్టి నోన్ ప్రపంచం, దానికి కారణమైనటువంటిది అవ్యక్తం మాయ, ఆ మాయకు కూడా అతీతమైనటువంటిది అక్షరం బ్రహ్మ నెంబర్ 1. సో 3లో స్టార్ట్ చేసి 2ని కూడా అర్థం చేసుకొని అక్షరం 2 మాయని, మాయ అర్థమవుతుందంటారండి, దాని పేరే మాయ కదా అన్నారు. ఆ మాయని కూడా అర్థం చేసుకొని తర్వాత అక్షరం నెంబర్ 1 నేనే అని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే కనీసం 6 ఉపనిషత్తులు చదవాలి. 6 ఉపనిషత్తులకు అర్థమైతే ఇట్ ఇస్ ఎ వండర్, ఆశ్చర్యం. ఆశ్చర్యో వక్త కుశలోశ్చ లబ్ధ అన్నారు. ఈ జ్ఞానాన్ని ఎవడైనా పొందితే అది ఆశ్చర్యం అన్నారు. పరమ ఆశ్చర్యాల్లో 7 వండర్సా, 14 వండర్సా, ప్రపంచంలో ఎన్నో వండర్స్ ఉన్నాయి కదా, ఆ వండర్స్ అన్ని వండర్సే కాదు, ఈ జ్ఞానాన్ని పొందడమే వండర్ అన్నారు. అది పరహ అక్షరాత్ పరత పరహ అన్నది. తర్వాత శ్లోకం మంత్ర,
ఏతస్మాజ్జాయతే ప్రాణ మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ. ఏతస్మాత్ జాయతే ప్రాణః.
ఈ రెండవ మంత్రంలో ఏం చెప్పారంటే బ్రహ్మలక్షణం, పారమార్థిక రూపేణ బ్రహ్మలక్షణం చెప్పారు. పారమార్థిక లక్షణం అంటాం, అబ్సల్యూట్ నేచర్ ఆఫ్ బ్రహ్మన్. ఆ బ్రహ్మమే అక్షరం బ్రహ్మ నుంచి ఎలా ఏమేమి వచ్చినాయండి అంటే ఇక్కడ చెప్తున్నారు. ఏమేమి వచ్చినాయంటే ఈ సృష్టిని, ఇప్పుడు మనం రెండో లైన్కి వెళ్ళాలి. మొదట పాఠక్రమం అర్థక్రమం అని రెండున్నాయి. పాఠక్రమం ప్రకారం అయితే మొదటి నుంచి ప్రాణం పుట్టింది, మనసు పుట్టింది, తర్వాత ఆకాశం పుట్టిందని చెప్పుకోవాలి. పాఠక్రమం కంటే అర్థక్రమం చాలా బలీయం, పవర్ఫుల్, కాబట్టి అర్థక్రమం చెప్పుకోవాలి. ఇప్పుడు అర్థక్రమం చెప్పుకోవాలంటే రెండో లైన్కి వెళ్ళాలి మొదట. మనం మొదటి లైన్ తర్వాత వస్తుంది. అదే మీరు బుక్ కామెంటరీస్ అయితే ఇవన్నీ అర్థక్రమం పాఠక్రమం వాళ్ళు రాయరు, కమెంటరీ భాష్యం చదవాలి. చదివితే కానీ ఇవన్నీ తెలియవు. భాష్యం చదవడం సంస్కృతం రాకపోతే కనీసం గురువు చెప్పేది అర్థం కావాలి. ఎందుకండి రెండో లైన్ తీసుకోవాలి అర్థక్రమం పాఠక్రమం ఎందుకు తీసుకోకూడదు అంటే, రాబోయే శ్లోకాల్లో అక్కడ చెప్పబడుతుంది ఏమనంటే, ఈ పంచదశ కళాహ ఇవన్నీ కూడా ఆ దేవతల్లో కలిసిపోతాయి అని చెప్పి చెప్తారు. ఈ ప్రాణం, పంచప్రాణాలు, కర్మేంద్రియాణి, జ్ఞానేంద్రియాణి ఇవన్నీ కూడా ఆ దేవతల్లో కలిసిపోతాయి అంటే అర్థం ఏమిటి, ఇవన్నీ తర్వాత పుట్టినయ్యనే కదా అర్థం. ఆకాశదేవత, అగ్నిదేవత, వాయుదేవత, జలదేవత, పృథివీదేవత ముందు పుట్టినాయి అనే కదా అర్థం మరి. కాబట్టి ఆ అర్థ ప్రకారం ఇక్కడ తీసుకోవాలి రెండో లైన్లో. ఖం వాయు జ్యోతి ఆపహ పృథివీ ఇవన్నీ పుట్టినాయి మొదట. ఖం అంటే ఆకాశం, వాయు అంటే గాలి, జ్యోతి అంటే అగ్ని, ఆపహ అంటే నీరు, పృథివీ అంటే భూమి. ఈ పంచభూతాలు కూడా మొదట జన్మించాయి. ఎలా జన్మించాయి, సైమల్టేనియస్గా రెస్పెక్టివ్లీ అన్నారు. ఒకదాని వెంట ఒకటి. అక్షర బ్రహ్మ నుంచి ఆకాశం పుట్టింది. మాయా అక్షరం బ్రహ్మలో మాయ అనేటువంటిది ఆ బ్రహ్మం యొక్క శక్తి. ఆ బ్రహ్మానికి అక్షర బ్రహ్మానికి మాయ అనే శక్తి ఉంది. ఆ శక్తి ద్వారా ఆకాశాన్ని సృజించాడు. ఆకాశం పుట్టింది. ఆకాశం పుట్టిన తర్వాత ఆకాశం నుంచి వాయువు పుట్టింది. అంతేగాని అక్షర బ్రహ్మ నుంచి వాయువు పుట్టలే. గ్రాండ్ 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 చిల్డ్రన్ అంటారు కదా, అట్లాగే ఆకాశం నుంచి వాయువు పుట్టింది. ఆకాశం ఎలా పుట్టింది? అక్షర బ్రహ్మ నుంచి పుట్టింది. అక్షర బ్రహ్మ నుంచి ఎలా పుట్టింది అంటే మాయాసహితం బ్రహ్మ నుంచి ఆకాశం పుట్టింది. ఇప్పుడు మాయాసహితం బ్రహ్మ అయితే ఆ బ్రహ్మను ఏమంటామండి? మాయాసహితం బ్రహ్మను ఏమంటాం? ఈశ్వర అంటాం. అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతానే, మాయాసహితం బ్రహ్మ ఈశ్వర, అందుకే ఈశ్వరుడు జగత్ కారణం అంటున్నాం కదా. ఆ దేవుడు ఈశ్వరుడే కారణం అంటే ఏమిటి? బ్రహ్మను మాయాశక్తి ద్వారా ఈ సృష్టిస్తాడు. ఆయన ఈశ్వరుడు అంటాం. ఆ బ్రహ్మాన్ని ఈశ్వరుడు అంటాం. కాబట్టి ఈశ్వరుడి నుంచి ఈ ఆకాశం సృజించబడింది. ఆకాశం వాయువుని సృష్టిస్తుంది. వాయువు అగ్నిని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి పృథివీ, ఇలా పుట్టింది వరుసగా. అంటే ఏమిటి? అక్షరం బ్రహ్మలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆకాశానికి వచ్చి ఉండాలి కదండి. ఆకాశానికి ఉన్నటువంటి గుణాలు, చైతన్యం ఆకాశానికి వస్తుంది. ఆకాశం లేకపోతే జడం. బై ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ మ్యాటర్. తర్వాత ఏమొచ్చింది? వాయు. వాయు కూడా మ్యాటర్, జడం. ఆ చైతన్యం బారో తీసుకుంది కదా, అప్పు తీసుకుంది. ఎవరు? ఆకాశం చైతన్యాన్ని అప్పు తీసుకొని ఏం చేసింది? కొంచెం ఆకాశానికి ఇచ్చింది. ఆకాశం వాయువుకి ఇచ్చింది చైతన్యాన్ని. చైతన్యాన్ని వాయువుకి ఇచ్చిన తర్వాత ఏంది? వాయువు ఏం చేసింది? అగ్నిని సృష్టించింది. అప్పుడు చైతన్యం దానికి కూడా ఇవ్వాలి కదా. బారోయింగ్ అండ్ లెండింగ్. తర్వాత అగ్ని ఏం చేసింది? ఆ చైతన్య స్వరూపాన్ని జలానికి ఇచ్చింది. కొంచెం జలం ఏం చేసింది? పృథివీకి ఇచ్చింది. కాబట్టి చైతన్యం అన్నింటిలో వచ్చింది. కానీ అవన్నీ కూడా జడస్వరూపం. ఎప్పుడైతే బ్రహ్మ నుంచి పుట్టడం వల్ల వీటన్నిటికీ చైతన్యం వచ్చింది. ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్నేరాపహ అద్భ్య పృథివీన. పృథివీ పుట్టింది. ఎటువంటి పృథివి అండి? విశ్వస్య ధారిణీన. ఈ విశ్వం మొత్తాన్ని ధరిస్తున్నటువంటి భూదేవి అని పృథివీ అన. ఇవన్నీ తత్వబోధలు చదివాం. పంచీకరణం చదివేటప్పుడు ఈ ఆకాశం, వాయు, అగ్ని ఇవన్నీ వచ్చినాయి. ఆకాశంలో ఒక గుణం ఉంటుంది. ఏమిటా గుణం? శబ్దగుణం. ఓన్లీ వన్ గుణ ఇస్ దేర్. ఆకాశాన్ని పుట్టడం వల్ల ఏమవుతుంది వాయువుకి? వాయువు ఆకాశం యొక్క గుణాన్ని కూడా తీసుకొని తన గుణంతో ఉద్భవిస్తుంది. ఆకాశ గుణం, శబ్దగుణం. అది తీసుకుని వాయు గుణం ఏమిటండి? స్పర్శ గుణం. సో వాయుకి శబ్దం వస్తుంది, స్పర్శ వస్తుంది. తర్వాత అగ్ని పుట్టింది కదా. అగ్నికి రూపం ఉంది, రూపగుణం ఉంది. అప్పుడు ఆకాశ గుణము తీసుకొని, ఎందుకంటే తాత గుణాలు రాకుండా ఉంటాయండి, తండ్రి గుణాలు రాకుండా ఉంటాయా? వద్దన్నా వస్తాయి. కాబట్టి శబ్దగుణము తీసుకుంటుంది తాత దగ్గర నుంచి, తండ్రి వాయు దగ్గర నుంచి స్పర్శ గుణము తీసుకుంటుంది. అప్పుడు అగ్నికి ఎన్ని గుణాలు అయినాయి? మూడు గుణాలు. ఏమిటవి? శబ్ద, స్పర్శ, రూప. రూప అనేది దాని యొక్క సొంత గుణం. రెండు గుణాలేమో, ఒకటేమో తండ్రి దగ్గర నుంచి వాయువు నుంచి, ఒకటేమో తాత దగ్గర నుంచి తీసుకున్నటువంటిది. మూడు గుణాలు. తర్వాత నాలుగవది జలం. జలం కూడా, జలం ఒరిజినల్ నేచర్ ఏమిటండి? రసం. ఇట్ హ్యాస్ గాట్ ఎ టేస్ట్. మెడ్రాస్ వాటర్ చెప్పవాకండి, ఇవన్నీ కల్తీ వాటర్. ఒరిజినల్గా వాటర్కి టేస్ట్ ఉంది, రసం గుణం అన్నమాట. అది మూడు గుణాలు తీసుకుంది అగ్ని నుంచి. అగ్ని తండ్రి, తండ్రి గుణం రూపం తీసుకుంది. అందుకే వాటర్కి ఫామ్ ఉంటుంది, రూపం ఉంటుంది. వాయు తాత దగ్గర నుంచి స్పర్శ గుణం తీసుకుంది. అందుకనే నీళ్లు పట్టుకుంటే మనకు తెలుస్తుంది వేడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా అని. ముత్తాత అన్నమాట. ముత్తాత ఎవరు? ఆకాశం. అక్కడి నుంచి శబ్దగుణం తీసుకుంది. అప్పుడు ఎన్ని గుణాలైనవి మొత్తం? నాలుగు గుణాలు. ఏమేమిటవి? శబ్ద, స్పర్శ, రూప, రస. పృథివీ గంధం, దాని వాసన ఉంది, మట్టి వాసన అంటాం చూసారా. ఇప్పుడు మనకు వచ్చే చెట్లు పూలు కాయలు ఇవన్నీ కూడా వాటి వాసన కాదు, అదే భూమి వాసన తీసుకుంటే అవి. అందుకని భూమికి పృథివీకి గంధ వాసన ఉంది స్వతహాగా. ఇది కార్యం ప్రోడక్ట్ అవ్వడం వల్ల కారణం యొక్క గుణాలన్నీ దీనికి వస్తాయి. పృథివీలో శబ్దగుణం ఉంది, అందుకే భూకంపం వస్తే చెవులు పగిలిపోతాయి మనకి. ఆకాశం యొక్క గుణం ఉంది. తర్వాత స్పర్శ, స్పృశించవచ్చు భూమిని, స్పర్శ గుణం. రూపం తెలుస్తోంది కదా, గుండ్రగా ఉందంటాడు, ఫ్లాట్గా ఉందంటాడు, ఏదో ఒక రూపం ఉంది దానికి. తర్వాత జలం, రసం, టేస్ట్, ఆ భూమికి టేస్ట్ కూడా ఉంది, గంధం ఉంది. ఐదు గుణాలు ఉన్నాయి. ఈ పంచభూతాలు వచ్చినాయండి మొదట. సూక్ష్మభూతాలు మనకు కనపడేవి కాదు, మనకు కనపడడానికి ముందు దే ఆర్ ఇన్ సటిల్ ఫామ్, ఫస్ట్ నేచర్ సూక్ష్మం. దాన్నే ఎలిమెంట్స్ అంటాం. ఎలిమెంట్స్ అంటే సూక్ష్మ భూతాని అని అర్థం. దాని నుంచి ఆ సూక్ష్మభూతాల నుంచి సూక్ష్మ ప్రాణం, సూక్ష్మ మనస్సు, సూక్ష్మ అన్ని ఇంద్రియాలు వచ్చినాయి. ఇంకా మనం పుట్టలే, మనం పుట్టబోతున్నాం ఇప్పుడే కాదు, నెక్స్ట్ మంత్రానికి. మనం పుట్టడానికి ముందు సృష్టి అండి ఇదంతా. సూక్ష్మభూతాల నుంచి టోటల్ సటిల్ మైండ్ బాండ్. ఇప్పుడు ఫస్ట్ లైన్కి వెళ్ళండి. ఏ తస్మాత్ జాయతే మనః, ఏ తస్మాత్ అంటే ఈ పంచభూతాల నుంచి, సూక్ష్మ పంచభూతాల నుంచి వీటినే తన్మాత్రలు అంటాం. పంచీకరణానికి ముందు, పంచీకరణానికి ముందు, గ్రాసిఫికేషన్కు ముందు వీటిని తన్మాత్ర అంటాం. ఆ తన్మాత్రల నుంచి ఈ సూక్ష్మ మనస్సు, ఇంద్రియాలు, ప్రాణం అన్నీ వచ్చినాయి. ఇంకా జీవరాశులు పుట్టలేదు, ఇంకా పంచీకరణం జరగలేదు. కాబట్టి సూక్ష్మ భూతాన్ని ఉద్భవించినాయి. సూక్ష్మ పంచభూతాల నుంచి సూక్ష్మ జీవరాశులు వచ్చినాయి అని. ఇంకా కంటికి రాలేదు, కనబడలేదు. దాన్నే జాయతే ప్రాణ మనః సర్వ ఇంద్రియాణి చ. మనకు సూక్ష్మ శరీరం ఉందన్నాం కదా, అది పుట్టింది మొదట. దాన్ని ఏమంటాం అంటే ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అంటాం. సూక్ష్మంగా ఎప్పుడైతే అవి గ్రాసిఫికేషన్ జరుగుతుందో దాన్ని ఎలిమెంటల్స్ అంటాం, భౌతికం అంటాం. భౌతికం భూతం, సూక్ష్మాన్ని భూతం అంటాం, గ్రాస్ అయితే స్థూలాన్ని భౌతికం అంటాం. భూతం అయితే ఇంగ్లీష్లో ఎలిమెంట్స్ అంటాం, భౌతికం అయితే ఎలిమెంటల్స్ అంటాం. మెంటల్స్ కాదండి, ఎలిమెంటల్స్. అందుకని ఇక్కడ మనస్సు మొదట ప్రాణ, ప్రాణ జాయతే మనం అర్థం చేసుకోవాలి. ఆకాశ, వాయు, అగ్ని, ఆపహ, పృథివీ వచ్చిన తర్వాత వాటి నుంచి సూక్ష్మ ప్రాణ పుట్టింది, తర్వాత సూక్ష్మ మనః పుట్టింది, తర్వాత సూక్ష్మ ఇంద్రియాలు. సూక్ష్మం అంటే ఏమిటండి? కంటికి కనపడవు, తెలియవు, ఇన్విజిబుల్ అని అర్థం. ఇక్కడ జ్యోతి అంటే అగ్ని అని మనం తెలుసుకోవాలి. ఇంతవరకు సృష్టి క్రమం జరిగింది, ఇంకా గ్రాస్ సృష్టి జరగలే, జరగబోతున్నది నెక్స్ట్ మంత్రంలో చదువుతాం. నాలుగవ మంత్రం. అగ్నిర్మూర్ధా చక్షుషీశ్చంద్ర సూర్య, చక్షుషీ చంద్ర సూర్య, దిశ శ్రోత్రే వాగ్ వివృతాశ్చ వేదాః, వాయుః ప్రాణో హృదయం, విశ్వమస్య పద్భ్యాం పృథివీహేషః సర్వభూతాంతరాత్మా. Now the next, from Hiranyagarbha andam. Virat ante ee prapancham, vishwam. Virat nunchi ee prapancham vastundi. Virat raavadaniki mundu Hiranyagarbha raavali. Sukshma prapancham. దాన్ని మూడవ శ్లోకంలో చెప్పింది, అది హిరణ్య గర్భం అని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే విరాట్ సృష్టి, విరాట్ సృష్టి. ఏదైతే మీరు విశ్వరూపం అంటారో భగవద్గీతలో, దాన్నే ఇక్కడ విరాట్ అని చెప్పి అంటున్నారు. ఈ యొక్క అక్షర బ్రహ్మానికి, ఈ అక్షర బ్రహ్మానికి సూక్ష్మ పంచభూతాలు, పంచభూతాలు, సూక్ష్మ మనస్సు, ప్రాణం, ఇంద్రియాలు ఇవన్నీ కూడా స్థూలం కావాలి కదండి. కంటికి కనపడాలి కదా, కంటికి కనపడాలి కదా. కనపడాలి అంటే విశ్వంగా మారింది అని. ఎలా మారిందిట? మారితే అప్పుడు ఆయనకి ఏమిటండి శరీరం? ఏమిటి కళ్ళు, ఏమిటి కాళ్ళు, ఏమిటి ఆయనకి ముక్కు నోరు ఉన్నాయా? మరి ఆ ఉన్నాయి అని చెప్తోంది శాస్త్రం. ఏమని ఈ మంత్రంలో? అగ్నిహి మూర్ధ. ఆ అక్షర బ్రహ్మానికి ఎవరైతే మాయాస్వరూపంతో ఈ యొక్క ప్రపంచ అంతటికి కారణమైనాడో ఆయనకు తల ఏమిటి అంటే అగ్నిహి మూర్ధ. అగ్నిహి అంటే ఇక్కడ ద్యులోకం, స్వర్గం, హెవెన్ అంటాం. నాలుగవ లైన్లో ఏష అని ఉంది చూడండి. ఏష అంటే విరాట్ అని. విరాట్ అంటే వివిధం రూపేణ రాజతే ఇది విరాట్. ఎవరైతే వివిధ రూపాల్లో కనపడుతున్నాడో, ఏ అక్షర బ్రహ్మ అయితే వివిధ రూపాల్లో కనపడుతున్నాడో. మళ్ళీ అక్షర బ్రహ్మ ఎక్కడున్నాడండి? ఇక్కడ ఆకాశం వాయువు వచ్చేసింది కదా అనవాకండి. నేనేం చెప్పాను ముందే, అక్షర బ్రహ్మం నుంచి వచ్చినప్పుడు అక్షర బ్రహ్మ గుణాలు ఉంటాయా ఉండవా కదా? కాబట్టి ఆ అక్షరం బ్రహ్మే ఆకాశం అనే పేరుతో పిలువబడ్డాడు, ఆ అక్షరం బ్రహ్మే వాయు అనే పేరుతో పిలువబడ్డాడు, ఆ అక్షరం బ్రహ్మే అగ్ని పేరుతో, ఆ అక్షరం బ్రహ్మే జలం పేరుతో, ఆ అక్షరం బ్రహ్మే పృథివీ పేరుతో, ఆ అక్షరం బ్రహ్మే మనస్సు, ప్రాణం, ఇంద్రియం అనే పేరుతో పిలువబడుతున్నాడు, ఆ అక్షరం బ్రహ్మే ఈ విరాట్ ప్రపంచం సృష్టి అని ప్రపంచం పేరుతో పిలువబడుతున్నాడు. కాబట్టి ఆయనకి తల ఉందా ఉండదా మరి అప్పుడు? తల ఏమిటంటే అగ్నిహి. మూర్ధ అంటే తల, అగ్ని అంటే ద్యులోకం అని అర్థం. అగ్నిహి మూర్ధ చక్షుషి చంద్రమాన్. ఏష చంద్ర సూర్యౌ చక్షుషి. చంద్రుడు సూర్యుడు రెండు కళ్ళు అని. ఆయనకి మనకున్నట్లుగానే ఆయనకి రెండు కళ్ళు ఉన్నాయండి. తల స్వర్గలోకం. మూర్ధ అస్య అంటే ఏమిటి? అక్షర బ్రహ్మస్ బ్రహ్మణ, అక్షర బ్రహ్మణ హిజ్ అని అర్థం. అస్య అస్య అగ్నిహి మూర్ధ. తర్వాత సూర్యుడు చంద్రుడు రెండు కళ్ళు, కళ్ళున్నాయండి. చెవులు ఎక్కడి నుంచి వచ్చినాయన్నాడు? దిక్కులే ఆయనకి చెవులుట. సదరన్ డైరెక్షన్, నార్దరన్ డైరెక్షన్, ఈస్టర్న్ డైరెక్షన్, వెస్టర్న్ డైరెక్షన్ అంటే ఈశాన్యం కూడా, మూలలు కూడా, కార్నర్స్, ఆల్ ద కార్నర్స్. ఈ దిక్కులన్నీ కూడా దిశ శ్రోత్రే ఆయనకి చెవులు ఉన్నారు. అందుకనే అన్ని దిక్కుల్లో మీకు శబ్దం వినపడుతూ ఉంటుంది, ఎందుకంటే ఆయనకి చెవులు కదా అవి. పరమేశ్వరుడికి ఈ దిక్కులన్నీ చెవులతో సమానం. దిశ, దిశ అంటే డైరెక్షన్స్ అన్నమాట, దిక్కులు అంటాం. వాక్ ఏమిటి మరి? మనకు స్పీచ్ ఉన్నట్లుగానే ఆయనకు కూడా స్పీచ్ ఉందా అండి అన్నారు. ఆ ఉన్నది. వేదాలన్నీ కూడా ఆయన నోట్లో నుంచి వచ్చే మాటలే, ఆ వేదాలే ఆయనకి స్పీచ్ అన్నారు. అందుకని ఈ వేదాలన్నీ కూడా అన్ని డైరెక్షన్లో నుంచి వచ్చినాయి ఆ మంత్రాలు. అందుకని నిర్దేశం అంటాం. ఏదైతే నిర్దేశిస్తుందో నిర్దిశతి అన్నారు. దిశ అంటే ఏంటి? మార్గం, డైరెక్షన్. ఏదైతే డైరెక్షన్ చూపిస్తుందో నిర్దిశతి, దట్ ఈజ్ వేద అన్నారు. ఏ వేదం అయితే మనల్ని, మనకు దిశ చూపిస్తుందో, మార్గాన్ని చూపిస్తుందో, గమ్యాన్ని చూపిస్తుందో అది నిర్దేశం, ప్రమాణం, శాస్త్రం అన్నారు. అందుకని దిశ వాక్ వివృతాహ వేదాహ. రెండవ లైన్లో వాక్ వివృతాహ వేదాహ. వాక్ అంటే స్పీచ్, మాట, నోటి మాట. ఆయనకు నోటి మాటలు ఏమిటండి, మళ్ళాగా యూజ్లెస్గా మాట్లాడరు. ఏది మాట్లాడినా పరమ సత్యం. అందుకని శాస్త్రం చదివితే కనీసం విలువైన మాటలు వస్తాయి నోట్లో నుంచి. అందుకని భగవద్గీత చదువుతూ ఉండాలి, ఉపనిషత్తులు చదువుతూ ఉండాలి. వాక్ వివృతాహ, వివృతాహ అంటే ఎలాబరేటెడ్ అని అర్థం. ఎలాబరేటెడ్, బాగా ఎలాబరేట్ అయి ఉన్నవి అని. వాయు హృదయం, సారీ ప్రాణ. ప్రాణం అనేటువంటిది ఏమిటి వారికి అంటే ఎయిర్. ఇప్పుడు ఈ గాలి అంతా కూడా ఆయనకు ప్రాణం. ఆ పరమాత్ముడికి ప్రాణం ఏమిటి అయ్యా అంటే ఈ మొత్తం వాయు అంతా కూడా ఆయనకి లంగ్స్తో సమానం. మనంతా పొల్యూట్ చేస్తున్నాం, ఏం చేస్తాం? విఆర్ పొల్యూటింగ్ ద లంగ్స్ ఆఫ్ ద పరమాత్మ. అందుకనే నీళ్లు కూడా పుట్టకుండా పోతున్నాయి. అర్థమైందా? ఇన్ఫెక్షన్ వస్తే లంగ్స్లో ఏమైపోతుందండి, కష్టం కదా. సో ఈ యొక్క ఎయిర్ అంతా కూడా ఆయనకి ప్రాణంతో సమానం, ఊపిరితో సమానం. తర్వాత హృదయం విశ్వం. హృదయం, మనకు హృదయం ఉంది కదా, మనకి ఆయనకు హృదయం ఏమిటి అంటే ఈ విశ్వం అంతా కూడా ఆయనకు హృదయం ఉన్నారు. ఈ విశ్వం మొత్తం కూడా హృదయంతో సమానం. తర్వాత పృథివీ పద్భ్యాం, కాళ్ళు ఉన్నాయా అండి? ఆ ఉన్నాయి. ఈ పృథివీ కాలితో సమానం. పృథివీ భూదేవి కాళ్లతో సమానం. కాబట్టి ఎంత శరీరం అండి, విశ్వరూపం, కాస్మిక్ ఫామ్ అంటాం. అందుకని ఈ కాస్మిక్ పర్సన్ అంటాం, భగవంతుణ్ణి కాస్మిక్ పర్సన్ అంటాం. ఆ కాస్మిక్ పర్సన్కి బాధ కలిగించకూడదు. సృష్టిలో ఎక్కడ దేన్ని బాధ పెట్టినా కూడా ఆ పరమాత్ముని బాధించినట్లే మనం. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమండి ఈ సంగతి తెలిస్తే ఇన్ని అక్రమాలు ఎట్లా జరుగుతున్నాయండి అన్నారు. తెలియక జరుగుతున్నాయి. ఇన్ని ఘోరాలు, ఇన్ని పాపకృత్యాలు ఎందుకు చేస్తున్నారంటే ఈ ప్రపంచం, ఈ సృష్టి మొత్తం కూడా భగవంతుడే అని తెలియకపోవడం వల్ల జరుగుతోంది. అదే తెలిస్తే ఈ నీటిని అశుభ్రపరచం, గాలిని అశుభ్రపరచం, చెట్లు చేమలు ఇవన్నీ కూడా పవిత్రంగా చూస్తాం. అందుకని మన పరంపరలో ఈ సృష్టిని అంతా కూడా దైవికంగా చూడటం, దైవ సమానంతో చూడటం వల్ల మనిషి ఆనందంగా ఆహ్లాదంగా జీవించాడు. ఎప్పుడైతే మనిషి ఈ ప్రకృతిని కాంకర్ చేయాలనే దృష్టి పెరిగిందో, ఐ వాంట్ టు కాంకర్ ద నేచర్ అన్నాడు. దిస్ ఇస్ ఎ రాంగ్ కాన్సెప్ట్. హూ ఆర్ యూ టు కాంకర్ ద నేచర్? వై యు వాంట్ టు కాంకర్ ద నేచర్? యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద నేచర్. నేను మా తమ్ముడి మీద యుద్ధం చేయాలనుకుంటున్నాను అంటే ఎట్లుంటుంది? నేచర్లో యు ఆర్ పార్ట్, జయించాలి అనుకోకూడదు. ఈ నేచర్తో, ఈ ప్రకృతితో నేను ఆనందంగా కలిసి జీవించాలని కోరుకోవాలి. కానీ ఈ ప్రకృతిని జయించాలి, ఈ ప్రకృతిని అధిగమించి పోవాలి అనుకుంటే ఏమైంది? నీ కంటిని నీ వేలుతోనే పొడుచుకుంటున్నావు. అందుకని నదులు ఎండిపోతున్నాయి, నీళ్లు దొరకట్లేదు, చెట్లు కొట్టేస్తున్నారు. అంత కాస్మిక్ డిస్హార్మనీ ఈజ్ టేకింగ్ ప్లేస్. హూ ఈజ్ ద సఫరర్? ఐ ది కాంకరర్ ఆఫ్ ద నేచర్ ఈజ్ ద సఫరర్. హూ వాంట్స్ టు కాంకర్ ద నేచర్ ఈజ్ ద ఓన్లీ సఫరర్. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పారు, ఉప్పు రేటు కనుక పెరిగితే, ఉప్పు రేటు దాని విలువ కనుక పెరిగింది అంటే క్షామం వచ్చినట్టు, ఫ్యామిన్ ఈజ్ ఇంక్రీజ్డ్ అని అర్థం. పాపం పండిందనమాట. ఉప్పు రేటు పెరగకూడదు, నీళ్లు అమ్ముకునే స్థితికి రాకూడదు. నీళ్లు కొనుక్కుంటున్నాం, ఇంతకంటే దుర్గతి ఏం కావాలి చెప్పండి? మనం చేసేటటువంటి ఈ యొక్క ప్రకృతిని, ఈ యొక్క సృష్టిని దైవికంగా చూడకపోవడం, అండ్ దాన్ని మనం ఎంతవరకు దాని నుంచి ప్రయోజనాన్ని పొందాలని చెప్పి అంతకు విఆర్ సక్కింగ్ ద హోల్ నేచర్. రక్తం పిండుతున్నాం అనమాట ప్రకృతి నుంచి, ఆ భూమాత నుంచి. కలుషితం చేసి కెమికల్స్ ద్వారా, వీటి ద్వారా ఆ నీటి జలాలన్నింటినీ కూడా కలుషితం చేస్తున్నాం. సముద్ర జలాలన్నింటినీ కలుషితం చేస్తున్నది. కాబట్టి ఇంతటి పాపానికి ఒడికట్టకూడదు. అందుకని మన ఋషులు మహర్షులందరూ కూడా ఈ యొక్క ఆకాశాన్ని, పృథివిని ఇవన్నీ దైవంగా భావించి ఎప్పుడు కూడా మాకు మంచి చేయవలసింది చెప్పి ప్రార్థించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అన్ని గ్రహాల మీద కాలు పెట్టాలి ఏమైనా సరే అని చెప్పి ఎన్ని తప్పు ఆలోచనలు. గ్రహాల మీదకి వెళ్ళు, అంతేగాని కాంకర్ చేశానని చెప్పవాకు. లుక్ ఎట్ ద హోల్ యూనివర్స్ యాజ్ పరమేశ్వర. మోర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం.